సవరణ ఏంటంటే, ఒక సంవత్సరం కిందట కనుక ఆ పుస్తకాలు రెడీ అయి ఉంటే నేను స్వయంగా చూసి ఉండేవాడిని ఆ పుస్తకాన్ని. ఇప్పుడు చూసే టైం లేదు. మీరు కనుక ఇప్పుడు తొందరపడి ఆ పుస్తకాలను ఈ 51 రోజుల్లో తీసుకురాకపోతే, నాకు తెలిసినంత వరకు మీ ద్వారా మాత్రం ఇంకా పుస్తకాలు రావు. నాకు తెలిసినంత వరకు నేనేం పెద్ద నేను చెప్పింది జరగాలని రూల్ ఏం లేదు. అంచేత అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ 51 రోజులను కబుర్లు చెప్పడం కాదు, నిజంగా రాత్రి పగలు పనిచేయాలి. అగ్ని సూక్తం అక్కడ చుట్టూ ధ్వని చుట్టూ చేరి రోజుకి 3 చొప్పున చెయ్యాలి అని చెప్పాను. అవడే పట్టింది అది, మళ్ళీ నేను అడగాలి. అది నేను అడగాలి అంటే నేను చెప్పాను కదా, నేను ఇంకొక బాధ్యత అప్పగించేశాను కూడా, మీరు చేయలేదని. ఇంకా మిమ్మల్ని మరీ మరీ బాధ పెట్టదలుచుకోలేదు నేను. ఆ ధ్వని కూడా, ఆ ధ్వని యొక్క వర్క్ నేను ఇంకొక అప్పచెప్పేశాను. ఎందుకంటే మీతో చెప్పాను నేను రాత్రి అల్లా ధ్వని చుట్టూ అగ్ని సూక్తం రావాలి అని చెప్పా. క్యాసెట్ ఉంది, క్యాసెట్ కూడా పెట్టే నాథుడు లేడు. ఇంకా మీరు ఏం చేస్తారు మీరు నాకు తెలియదు. అది మిమ్మల్ని కించపరచడానికి కానీ బాధ పెట్టడానికి కానీ నేను చెప్పటం లేదు. కానీ యాజ్ ఎ టీచర్ మీ యొక్క లోటుపాట్లు మీరు తెలుసుకుంటే అత్యాశకు పోరేమో అన్న ఇది. మీ స్థాయి అది, చెప్పింది చేయలేరు. చెప్పింది చేయలేని వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో పనికిరాడు. ఇంచేత ఈ 51 రోజులు మళ్లీ మళ్లీ మీకు తిరిగి తిరిగి టైం. ఈ 51 రోజుల తర్వాత మీరు గుర్తుంచుకోండి, ఒక ప్రభంజనంలాగా ఇక్కడ జనప్రవాహం వస్తుంది. ఆ జనప్రవాహంలో మీరు నిలదొక్కుకోలేరు. ఆ జలప్రవాహాన్ని ఆపుతున్నాం అంతే. ఆపటానికి కారణం మీరు కాదు, మీ యొక్క సామర్థ్యము కాదు. ఆపటానికి కారణం గురువుల యొక్క కరుణ అనుకోండి, లేకపోతే గురువుల యొక్క ప్లాన్ లో వచ్చేటటువంటి స్వల్పమైనటువంటి మార్పులు. కానీ ఒకసారి ధ్వని స్టార్ట్ అయ్యాక ఇంకా అది పెద్ద జనరేటర్ కదా శక్తిది. మీరు అందులో తట్టుకోగలిగితే ఓకే, తట్టుకోలేకపోతే ఓకే. కానీ ముందు చెప్పలేదు, లేకపోతే మేము ఏదేదో చేసేసేవాళ్ళం. అంతేనా, ముందే చెప్తున్నాను నేను. అంచేత ఈ విశ్వ ప్రణాళికలో అరవిందుల యొక్క, థియాసఫీ యొక్క మరియు మెహర్ బాబా యొక్క విశ్వ ప్రణాళిక మొదటి పేపర్గా ఉంటుంది 100 మార్కులకి. ఇది గత 10 ఏళ్లగా చెప్తున్నాను నేను. సీక్రెట్ డాక్టర్ మీద 5 సంవత్సరాల కిందట 16 క్యాసెట్స్ నేను థియాసఫికల్ సొసైటీలోనే చెప్పాను నేను. దాని మీద పుస్తకం కూడా వచ్చింది, గుప్త విద్య అని ఒకటి. అది కాకుండా 2 వాల్యూమ్స్ లా కాబోలు, లేకపోతే 1 వాల్యూమ్ కింద వేసి 2 వాల్యూమ్ వస్తుంది, దాని గురించి వెయిట్ చేయండి అని కాబోలు ఇంకొక వ్యక్తి చెప్పాడు. కానీ ఎవరు చెప్పినా దాని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము 5 ఏళ్ల కిందటే మీకు ఇవ్వబడింది. ఏంటి థియాసఫీ గురించి మొత్తము 16 క్యాసెట్లలో, దాని తర్వాత 2 పుస్తకాలలో. అంచేత దాని గురించి చెప్పలేదు. సావిత్రి గురించి అరవిందో సొసైటీలోనే నేను 10 రోజులు 15 రోజులు క్లాసులు తీసుకున్నాను. మరి ఆ క్లాసులు టేప్ కూడా చేశారు కొంతమంది వ్యక్తులు. అది కాకుండా సావిత్రి గురించి ఇక్కడ కూడా మీకు క్లాసెస్ 18 రోజుల పాటు జరిగాయి, అవి కూడా టేప్ చేయబడ్డాయి. అంచేత విశ్వ ప్రణాళిక మీకు చెప్పబడలేదు, మాకు చెప్పలేదు అనుకుంటే అది మీరు నన్ను మోసం చేయటం అవుతుంది. చెప్పబడ్డాయి, మీరు గమనించుకోలేదు. అంచేత 100 మార్కుల యొక్క పేపరు పరిపూర్ణమైనటువంటి జ్ఞానము నా భాషలోనే ఉంది. అది కాకుండా కావలసిన పుస్తకాలు ఉన్నాయి. రెండోది శ్రీ మహాకాళ చక్రవర్తి సామ్రాజ్య స్థాపన సమర్థ సద్గురు స్పర్శ 60 క్యాసెట్లలో నిక్షిప్తమై ఉంది. ఒక చిన్న పుస్తకంలాగా బయటకు వచ్చిన తర్వాత దానిని సెకండ్ ఇష్యూ తయారు చేద్దామని కూడా చెప్పాను, దానికి కూడా రెడీ చేసుకున్నారు. అంచేత ఈ 100 మార్కులు ఈ పేపర్కి కూడా మీకు 60 క్యాసెట్ల మెటీరియల్ ఉంది, అంటే 60 గంటల మెటీరియల్. దాని తర్వాత వేదాలు, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, అగ్ని సూక్తము మీద చాలాసార్లు చెప్పాను నేను చీరాలలో. ముఖ్యంగా 3 రోజుల క్యాంపులోనూ ఇందులో చాలా డీటెయిల్గా వివరించడమే కాకుండా పంచసూక్తము అనేటటువంటి పేరుతో దాని మీద ఒక పుస్తకం కూడా అచ్చువేయబడినది. అంచేత ఈ 3వ క్వశ్చన్ పేపర్ యొక్క సిలబస్ కూడా మీకు పరిపూర్ణముగా ఉన్నది. హ్యూమన్ అనాటమీ డాక్టర్ గారు చెప్తూనే ఉన్నారు. హ్యూమన్ అనాటమీ ఈ పేపర్లో ఉన్నది, వేదాలకి హ్యూమన్ అనాటమీకి ఉన్నటువంటి సంబంధం. ఇంకా భూసూక్తము, అన్న సూక్తము, ఈ భూసూక్తము అన్న సూక్తము మీరు స్వయంగా నేర్చుకోవాలి. షడ్ దర్శనాలలో పతంజలి యోగ సూత్రాలు నేను చాలా డీప్ గా చెప్పాను నేను మీకు. పతంజలి యోగ సూత్రాల్లో నేను చెప్పినటువంటివి కేవలము విభూతి, పాదము విభూతి పాదంలో మీరు సమాధి స్థితిలోకి వెళ్లిన తర్వాత మీకు వచ్చే లాభాల గురించి వివరణ ఉంది. సమాధి స్థితిలోకి వెళ్లిన తర్వాత కదా ఆ వివరణ. అంచేత ఆ వివరణ మీరు చదువుకుంటే చాలు. ఏ సూత్రములో ఏ విధమైనటువంటి మీరు సమాధి చేస్తే, నాభి మీద సమాధి చేస్తే కాయావ్యూహ జ్ఞానం వస్తుంది, ధ్రువవుడు మీద, ధ్రువ నక్షత్రం మీద కనుక మీరు సంయమనం చేయగలిగితే మన్వంతరాల మన్వంతరాల యొక్క జ్ఞానం వస్తుంది, మూర్ధన అంటే ఇందాక ఓం అని వదిలేయమంటున్నానే అక్కడ గనక మీరు సమాధి స్థితిలోకి వెళ్లగలిగితే మహాపురుషులతో సంభాషణ చేయగలుగుతారు. ఇంకా అలాంటివే ఉన్నాయి విభూతి పాదం, మీరు చూసుకోండి. అవి షడ్దర్శనాలు. షడ్దర్శనాలలో పతంజలి యోగ సూత్రము కూడా ఒక దర్శనమే. 50 marks క్వశ్చన్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇంకా మిగతా 50 వీలవుతే నేను చెప్తాను, లేకపోతే ఎంఏ సిలబస్ లో మొత్తం అవడ చెప్పడం మీకు, అంచేత మీరు చూసుకోవాలి. అది షడ్దర్శనాలు, పతంజలి యోగ సూత్రము మొత్తము. నాలుగవదే గురుసత్తా గురించే. నాకు తెలియదు ఎన్ని రోజులు బట్టి నేను చెప్తున్నాను, కానీ చెప్తున్నాను. క్యాసెట్ మీద క్యాసెట్ ఇదంతా కూడా ఇక్కడ గురుసత్తా మీదే చెప్పబడుతోంది మీకు. అందులో ఆరుగురు గురుసత్తా యొక్క జీవితాలు, వాళ్ళ జీవితాల యొక్క అవగాహన 50 మార్కులకి. 50 మార్కులకి మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తి యొక్క, గురువు యొక్క జీవితము ఆధ్యాత్మికతలో ఏ విధమైనటువంటి గమనము మీకు నేర్పుతోందో చెప్తుంది. ఇది అనేక సార్లు నేను చెప్పుకుంటాను, ప్రతి గురువు గురించి ఒకసారి కాదు, ఎప్పటి నుంచో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. చెప్పాను కదా, వింటాం వెళ్ళిపోవటమే తప్ప అది నోట్ చేసుకుందాం, దాన్ని అవగాహన చేసుకుందాం అనేటువంటిది ఇంకా రాలేదు. మరి నోట్ చేసుకున్నారేమో కొంతమంది, నాకు తెలీదు. అంచేత పై 4 పేపర్లు 100 marks పేపర్లలో కేవలము షడ్దర్శనాలే, అందులో పతంజలి యోగ సూత్రం పూర్తిగానే చెప్పాను నేను. అంచేత ఇందులో ఇవ్వబడినటువంటి సిలబస్ నేను చెప్పందేమి కాదు. దాని తర్వాత రామాయణం, సుందరకాండ, అనేక సార్లు నేను సుందరకాండ గురించి చెప్పాను. సుందరరాముడు, రావణాసురుడు అహంకారము, హనుమంతుడు మనస్సు, సుగ్రీవుడు బుద్ధి, వాలి ఏమని చెప్పాను, చిత్తము. దాని గురించి వచ్చేటటువంటి అనేక పదాలు, కుండలిని జాగరణలో ఆ మైనాకుడి రోలు, సురసారోలు, ఇవంతా నేను అనేక సార్లు చెప్పుకొచ్చాను. నేను అదే ఇక్కడ సిలబస్ లో 100 మార్కులకు ఉంది. ఇంత చెప్పండి ఏముంది ఇక్కడ. చాలా మంది చాలా ఎక్కువ సిలబస్ మాస్టారు అన్నారు, ఏముంది సిలబస్ అసలు మీకు చెప్పండి, ఇంకా పెట్టేలేదు నేను. దాని తర్వాత మహాభారతంలో విరాట్ పర్వము, కీచకుడు గురించి నేను చెప్పాను. నేను కీచక వధ మహాభారతంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పాను. కీచకుణ్ణే రెండోసారి చంపటం తేలిక, మొదటిసారి ఎవరిని చంపాడు, బకాసురుణ్ణి చంపాడు. లాజిక్ చెప్పాను నేను మీకు, బకాసురుణ్ణి ఎందుకు చంపగలిగాడు. బకాసురుడు తర్వాత వీకెస్ట్ మ్యాన్ ఎవడు, కీచకుడు. ఇంచేత ఇంద్రియలోలుడు ఎప్పుడు వీకే, ఇంచేత కీచకుణ్ణి రెండోసారి చంపించాడు. ఇవంతా నేను మీకు చెప్తూనే వచ్చాను. నేను ఇంకోటి ఏం చెప్పాను, నేను ఎప్పుడు కూడా 1 సంవత్సరం పాటు అస్త్ర సన్యాసం చేసినటువంటి వ్యక్తులు, మనం ప్రతి సంవత్సరము అస్త్ర సన్యాసం చేసినటువంటి వాళ్ళమే. ఇంచేత మన యొక్క సమర్థ సద్గురు స్పర్శ మనం ఉపయోగించుకోనంత వరకు ఏ ఇంద్రియాలు మీ వశంలో లేవు, ఇంద్రియాల వశంలో మీరున్నారు. అంటే ఇంద్రియాలు ఎక్కడున్నాయి, శమీ వృక్షం మీద కట్టిపడేశాం, శవాకారముగా కింద నుంచి చూస్తే కనిపిస్తాయి. అంచేత ఇంద్రియాలన్నీ మనకి ఎలా ఉన్నాయి, శవాకారంగా ఉన్నాయి. అంటే ఇంద్రియాలకి బానిసలు అయిపోయాం మనం, ఇంద్రియాల యొక్క తొత్తులు అయిపోయాం మనం. ఉత్తర గోగ్రహణంలో మహాభారతం యొక్క భాగ్యము నిర్ణయించబడింది. అప్పుడు అర్జునుడు అందరినీ ఓడించేస్తాడు కదా, అందరినీ ఆ రోజు ఓడించటమే మహాభారత యుద్ధంలో పాండవుల యొక్క విజయానికి బీజారోపణ జరిగింది. కానీ ఎప్పుడు జరిగింది, భీముడు వంట చేయవలసిందే, ద్రౌపది జడలు వేయాల్సిందే, యుధిష్ఠిరుడు జూదం ఆడాల్సిందే, నకుల సహదేవులు ఆవుల్ని కాచాల్సిందే. మరి ఇక్కడ వంట చేయటం అంటే భగవంతుడు తెలియాలి వంట ఏమవుతుందో, ఇక్కడ గోశాలలో ఏమవుతుందో నాకు తెలీదు. మీకు ప్రాక్టికల్ గా కూడా అదే జరుగుతోంది, దాన్ని ఏమంటాం మనం, విరాట్ పర్వము. అంచేత ప్రాక్టికల్ గా చేయించబడుతోంది, దీని గురించి సంవత్సరాల తరబడి నేను మీకు చెప్తూ వచ్చాను. అంచేత అదో 100 మార్కుల పేపర్ విరాట్ పర్వము. దాని తర్వాత భాగవతం యొక్క అష్టమ స్కందము, అష్టమ స్కందములో ఉన్నటువంటి కీ శ్లోకము మీరు ప్రతిరోజు పొద్దున్న ధ్యానం తర్వాత వింటున్నారు, రాత్రి పడుకోబోయే ముందు కూడా వినమని చెప్పాను నేను. అష్టమ స్కందములో 8వ అధ్యాయములోని 8వ శ్లోకం అది. ఏంటా శ్లోకం అది, తతస్థ విరభు సాక్షాత్ శ్రీ రమా భగవత్పర రంజయంతే దిశ కాంత్య విద్యుత్ సౌదామిని యథ. ఆ విద్యుత్ సౌదామిని యథ, ఆ విద్యుత్ లాంటి ప్రవహించేటటువంటి ఆ శక్తి గజమును. గజము అంటే ఏంటి? భౌతిక సంపదతో మత్తెక్కినటువంటి వ్యక్తులు. గజేంద్రుడు అంటే అర్థము భాగవతంలో భౌతిక సంపదల ద్వారా శివం ఎత్తిపోయి ఇంకా నన్ను అవడు అడ్డు తగులుతాడు. 1000 సంవత్సరాల పాటు వాడు మొసలితో పోరాడుతాడు. మొసలి అంటే కాలము, మహాకాల చక్రవర్తి. 1000 సంవత్సరాల పాటు పోరాడితే అవడు గెలుస్తాడు చివరికి. ఎప్పుడు కాలమే గెలుస్తుంది, ఎంత గొప్పవాడైనా. కాలం ఎప్పుడైతే గెలుస్తుందని తెలిసాడో మొరెత్తుతుంటాడు. ఓ అద్భుతమైనటువంటి స్తోత్రం అక్కడ ఉన్నది. అందులోనే మనువు యొక్క స్తోత్రం ఉంది, బ్రహ్మ యొక్క స్తోత్రాలున్నాయి ఆ అష్టమ స్కందములో. అవన్నీ కూడా మహాకాల చక్రవర్తికి సంబంధించినటువంటి స్తోత్ర విన్యాసాలు. దాని ద్వారా ఏమైంది? గజేంద్రుడు యొక్క మోక్షము. సమర్పణ చేసుకుంటాడు చివరికి, నేను యుద్ధము చేయలేను, అన్యథా శరణం నాస్తి. ఏం చేస్తాడు గజేంద్ర మోక్షం కథ తెలుసు కదా మీకు. యుద్ధం చేసి 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 చివరికి ఏమర్థమైంది? బాబు నేనేం చేయాలి, నేనేమంటున్నా, మీరు ముందే అది అనొచ్చుగా, ఇందుకు యుద్ధం చేయడం, మీరు పిచ్చివాళ్ళలాగా. మీరు యుద్ధం చేసి ఏం చేయగలరు విశ్వ ప్రణాళిక తెలియనప్పుడు? అదే గజేంద్ర మోక్షం యొక్క కథ. ఆ కథ భాగవతులోని అష్టమ స్కందములో అద్భుతంగా ఉంది. రుణానుబంధాలు పోగొట్టుకున్నటకు, మహాకాల చక్రవర్తితో రుణానుబంధము పెంచుటకు ఈ అష్టమ స్కందం చాలా బాగా పనిచేస్తుంది. భౌతిక జగత్తులో ఉన్నటువంటి రుణానుబంధాలు పోతే తప్ప పరమ గురువులతో రుణానుబంధము ఏర్పడదు అనేటటువంటి సత్యాన్ని ఈ అష్టమ స్కందం చెప్తుంది. అది 7వ అధ్యాయం 7వ పేపర్, 100 మార్కులకి. ఇందులో మీకు తెలియదేముంది, చదవండి అంతే పుస్తకం తీసి. తర్వాత భగవద్గీత 6వ అధ్యాయము క్లీం బీజ సాధనగా, నాకు తెలియదు ఎన్ని క్యాసెట్స్ చెప్పాను. 12వ అధ్యాయము శ్రీం బీజ సాధనగా ఎన్నో క్యాసెట్స్ చెప్పాను నేను. 18వ అధ్యాయము హ్రీం బీజ సాధనగా అనేక క్యాసెట్స్ చెప్పాను నేను. అవి మూడు పుస్తకాలుగా ఈ పాఠీస్కి వచ్చేసి ఉండవలసింది మరి. సరే, అది మీ ఇష్టం. దాని తర్వాత 18 పురాణాలు వాటి పేర్లు, ఒక్కొక్క పురాణములో ఏమేమి ఉన్నవో మీకు ఒక 20-30 పేజీల్లో రాసుకోండి. దాని తర్వాత అగ్ని పురాణాన్ని మీరు విశదంగా చర్చించుకోండి. అగ్ని పురాణమే గురువుల చరిత్ర, అగ్ని విద్య, యజ్ఞ విద్య అని చెప్పుకుంటున్నాం మనం, పేరు మారిందంటే అక్కడ. అది అగ్ని పురాణము. దాని తర్వాత వాస్తు, జ్యోతిషము, హోమియో, ఆయుర్వేదము. ఆయుర్వేదము గురించి, దాని గురించి పరివ్రాజక శిబిరములో చాలా విశదంగా మీరు ఏ విధంగా దాని గురించి ఆలోచించుకోవాలో, ఏ విధంగా ఆయుర్వేదాన్ని నాడిని చూడటం నేర్చుకోవాలో, నాడి యొక్క 3 రకాలు అవంతా కూడా పరివ్రాజక శిబిరం అని దేవాలయంలో చెప్పినప్పుడు నేను చెప్పానని. ఎన్ని క్యాసెట్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఎన్ని క్యాసెట్స్ అమ్మా? అది 6 క్యాసెట్స్లో ఉంది. అది పరివ్రాజక శిబిరంలో మీకు అది దొరుకుతుంది మొత్తం. వాస్తు గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను నేను. ఆ ఇంట్రొడక్షన్ మీరు చాలా బాగా అర్థం చేసుకోగలిగితే వాస్తుని మీరే డెవలప్ చేస్తారు. మీరు మళ్ళా కొత్తగా వాస్తు నేర్చుకోక్కర్లేదు, వాస్తు పుస్తకాలు చూడక్కర్లేదు. జ్యోతిషము, ఆయుర్వేదము మీరు అప్పుడే 5-6 ఏళ్ల బట్టి నేర్చుకుంటూనే వచ్చారు మీరందరూ, అని నేను స్పెషల్గా మళ్ళీ మీరు నేర్చుకోమని చెప్పక్కర్లే. ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా కదా, ఇంక ఈసారైనా కనీసం మీరు హోమియోను, జ్యోతిషం నేర్చుకోమని ఈసారైనా నేర్చుకోండి మీరు. దాని తర్వాత యజ్ఞ విద్య, షోడశ సంస్కారాలు. ఈ సంస్కార మండపము దానికి మాత్రమే ఏర్పరచబడింది. నేను దీని బాధ్యత తీసుకున్న వ్యక్తులకి ఆ షోడశ సంస్కారాలకి కావలసినటువంటి మంత్రాలు, కావలసినటువంటి వనరులు, కావలసినవి సేకరించమంటే వాళ్ళు నన్నే అడుగుతారు. అంతే, మీ ఇష్టం అది. మీరు నన్నే అడుగుతారు, మీరే సేకరిస్తారు. నేను మాత్రం ఇంకా చెప్పలేను, నేను అంత టైం లేదు. కానీ ఆ షోడశ సంస్కారాల పేర్లు నోట్ చేసుకుని షోడశ సంస్కారాలలో ఉన్నటువంటి అంతరార్థం మీరు అర్థం చేసుకోండి. ఏంటి షోడశ సంస్కారాల్లో ఉన్నటువంటి అంతరార్థము? మళ్లీ అది ఒక సంవత్సర విద్య. తండ్రి యొక్క ఆరాలో, తండ్రి యొక్క శరీరంలో మొదట 3 నెలలు ఉంటాడు. చాలా మంది స్త్రీలు, చాలా మంది తెలియని వాళ్ళు వికరిస్తూ ఉంటారు, ముందు నువ్వు ఏదైనా చేయి, మేము ఎంత కష్టపడతాము. స్త్రీ కంటే ముందు పురుషుడు కష్టపడతాడు. పురుషుడు యొక్క శరీరంలో రాబోయేటటువంటి ఆత్మ యొక్క జీన్స్ ముందు ప్రవేశిస్తాయి. పురుషుడి శరీరంలో ప్రవేశించి 3 నెలల ముందు తనకి కావలసినటువంటి క్రోమోజోమ్స్ ని పురుషుడు యొక్క శరీరంలో తయారు చేసుకుంటుంది. అది తయారు చేసుకున్న తర్వాత స్త్రీ యొక్క ఉదరములో అది పెరుగుతుంది 9 నెలల పాటు. 3 నెలలు ఇది, 9 నెలలు అది, అది ఇది 12 నెలలు. ఒక సంవత్సర విద్యగా అనేక సార్లు నేను మీకు చెప్పాను. ఈకే గారు భాగవతంలో, భాగవత రహస్య ప్రకాశంలో దీని గురించి చాలా బాగా ఇచ్చారు వివరణ. కానీ ఆ షోడశ సంస్కారాలలో గర్భాధాన సంస్కారం దగ్గర నుంచి అంత్యేష్టి వరకు భారతీయ జీవిత విధానంలో ఉన్నటువంటి ఆ మహాకాలుడికి చేయవలసినటువంటి సమర్పణ విధానము మీకు తెలుసుకునేటట్టు ప్రయత్నించాలి మీరు. అది షోడశ విద్యల యొక్క ఇది. దాని తర్వాత 12వది ఒకటి మిగిలిపోయింది, ఇక్కడ రాయలేదు, ఇంకో దాంట్లో ఉందేమో. ప్రాజెక్ట్ వర్క్ ఉందిలే, చూశాను ప్రాజెక్ట్ వర్క్ 100 పేజీలకు తగ్గకుండా ఓ రీసెర్చ్ వర్క్ లాగా ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, ఇన్ని విషయాలలో ఏదో ఒక దాని మీద మీరు చెయ్యాలి. ఏదో ఒక విషయం టాపిక్ తీసుకుని దానికి గైడ్స్ ని ఏర్పరచుకుని, కానీ అదంతా ఎప్పుడు డిసెంబర్లో చివరి వారంలో ఉంటుంది ఎప్పుడో పరీక్షలు. మరి న్యాచురల్ గా ఇంత విశాలమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు రోజుకు ఒక పేపరే పెట్టగలం మేము. రోజుకు 2 పేపర్లు ఎక్కడి నుంచి రాయగలరు మీరు? అంచేత రోజు విడిచి రోజు పెడితే మంచిదేమో. మరి మాకు వీలు పడదు మాస్టారు, రాయకండి మీరు. వీలు పడదు అనేదానికి నా దగ్గర జవాబు లేదు. అంచేత రోజు విడిచి రోజు పేపర్లు ఉంటాయి, కానీ పరీక్షా సెంటర్స్ కింద ఇక్కడికే వచ్చి రాయటం ఇబ్బంది అవుతుంది. కనుక ఎక్కడైనా మీరు పరీక్షా సెంటర్స్ ఏర్పరచుకోగలిగితే దగ్గరలో, అక్కడ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఎవరైనా వస్తారు, వచ్చిన వాళ్ళకి మీరేం చేయాలి, టీఏలు డిఏలు ఇవ్వాలి అంతేగా. మరి అది ఇంచేతంటే న్యాచురల్ గా అందరూ ఇక్కడికి వచ్చి రాయటం కుదరదు. రోజు విడిచి రోజు అది ఇది అంచేత మీకు దగ్గరలో ఉందో పరీక్షార్థుల యొక్క సంఖ్యను బట్టి, దాన్ని బట్టి ఒకడైనా మాకు అభ్యంతరం లేదు. వాడు టీఏడిఏ భరించుకుంటే ఇంచేతంటే ఈ డిసెంబర్ 99 తర్వాత మీకు ఇంత అందుబాటులో నేను ఉండను. కేవలము కొంతమంది బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులకి మాత్రం నేను నిరంతరం అందుబాటులో ఉంటాను. ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు ట్రస్టీలే అవ్వక్కర్లే, మీ స్వంత దాని మీద బాధ్యత తీసుకోవచ్చు. బాధ్యత తీసుకునేది ఏంటి, ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ 3 ఏళ్ల బట్టి నేను చెప్తున్నాను, నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను లైబ్రరీగా మార్చండి అని. 3 ఏళ్ళో 4 ఏళ్ళో కూడా నాకు తెలియదు, ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు కూడా పెట్టలేకపోతున్నారు లైబ్రరీగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాన్ని రాసి ఒక చోట పెట్టలేకపోతున్నారు. 4 ఏళ్ళు పట్టింది దీనికి. అంచేత మన యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి మీరు. మరి బాధ్యత ఎవరు, నేను చెప్పాలా ఫలానా వాళ్ళు చేయండి అని? నేను చెప్పను. నేను ఇప్పుడు చేస్తున్న బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా నేను అడిగితే వాళ్ళు బాధ్యత తీసుకోవటం లేదు. వాళ్ళకి ఇష్టం ఉంది కనుక తీసుకుంటున్నారు, మీకు ఇష్టం ఉంది కనుక బాధ్యత తీసుకోండి. కానీ ఈ బాధ్యత తీసుకోండి అని చెప్పే విధానం కూడా డిసెంబర్ తర్వాత ఉండదు, టైం ఉండదు చెప్పటానికి. అంచేత అది చాలా జాగ్రత్తగా మీరు అయితే మేమైపోతాం మాస్టారు, ఏమైపోతారు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు మాత్రం మీరు ఏం చేసేస్తున్నారు కనుక పిచ్చి ప్రశ్న కానీ, ఏమవుతారు ఏమీ అవరు. నా దగ్గరకు వస్తే ఇంకా మీరు ఏమైనా అయిపోవచ్చు, ఎందుకంటే మీ అహంకారం మీ సంబంధ బాంధవ్యాలన్నీ కట్ అవుతాయి. మీరు దూరంగా ఉన్నారనుకోండి మీకు ఏమీ అవ్వదు, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఇంకా సుఖంగా ఉంటారు, ఈ తిట్లు కూడా ఉండవు అప్పుడు మీకు. అంచేత ఈ పేపర్లో మీకు తెలియని సబ్జెక్ట్ ఏదీ లేదు. గత 10 ఏళ్లగా నేను చెప్తున్న సబ్జెక్ట్స్ ఇవే. అంచేత దాన్ని అవగాహన చేసుకోండి. ఇంకా టాపిక్ లో వద్దాం. భారతీయ గురు చేతనత్వ పరంపర అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఉపనిషత్సులో, రాజర్షి గారు ఎక్కడైనా ఉంటే నోట్ చేసుకోండి, ఉపనిషత్స్ మర్చిపోయాను నేను సిలబస్ లో 18 ఉపనిషత్స్ ఇంకో పేపర్. మరి ఉపనిషత్స్ లేకుండా ఎట్ట, 108 కాదు 18 పెడదాం. 10 ముఖ్యమైన 10 ఉపనిషత్స్ ఉన్నాయి, 10 ఉపనిషత్స్. చేత ఆ ఉపనిషత్సులో, 10 ఉపనిషత్సులో చెప్పబడినటువంటి విద్య ఏమిటి అంటే 10 ఇంద్రియాలను మహాకాలుడికి సమర్పణ చేయటం. ఉపనిషత్సులో చెప్పబడినటువంటి జ్ఞానము ఏమిటి అంటే నువ్వు లేకుండా ఉండటం. అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మ ఉన్నదే ఈ దేశ కాలాలకి, ఈ బంధనాలకి, ఫలానా వాణ్ణి నాకు ఈ గుణాలున్నాయి, ఎదుటివాడికి ఈ గుణాలున్నాయని చెప్పుకునేటటువంటి ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మే బ్రహ్మ. వేరే ఎక్కడో బ్రహ్మ లేదు, ఈ ఆత్మే ఆ మహాకాల చక్రవర్తి. లేక ఏం చెప్పొచ్చు దాన్ని? మౌనము. లేకపోతే ఏం చెప్పొచ్చు దాన్ని? సమాధి స్థితి. లేకపోతే ఏం చెప్పొచ్చు? ఋతంభర ప్రజ్ఞ. లేకపోతే ఏమనొచ్చు? భావాతీత ధ్యానము. ఏవైనా అర్థం చేసుకోండి, ఉపనిషత్స్ అన్ని మిమ్మల్ని తీసుకువెళ్లేది ఎటువైపు అంటే ఆ పరమశాంత స్థితి వైపు. ఆ పరమశాంత స్థితి మీకు అర్థం అవ్వాలి. అది అర్థమైనప్పుడు ఈ రాగద్వేషాలు కానీ, ఈ కోపతాపాలు కానీ, కేవలము పనులు జరగటానికి కావలసినటువంటి టెక్నిక్సే తప్ప జరిగినా జరగకపోయినా వాడికి ఏం అవ్వదు. ఎవడికి? ఉపనిషత్ జ్ఞానము ఉన్నవాళ్లకి. ఉపనిషత్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి విద్య. ఎక్కడికి దగ్గరికి తీసుకెళ్లేది? ఆ మహాశూన్యము, దాన్నే పరమ పూర్ణము. అన్ని శక్తులు అందులోనే లయమైపోతూ ఉంటాయి, అన్ని శక్తులు అందులోంచి ఆవిర్భవిస్తూ ఉంటాయి. తతశ్చ విరభూత్ సాక్షాత్. తతః అప్పుడు ఆవిర్భూత్, ఆవిర్భూత్ అంటే ఆవిర్భవించింది, సాక్షాత్. ఇప్పుడు ఈ మౌనంలోకి వెళ్తే మీరు తతశ్చ విరభూ సాక్షాత్. అందుకని మీ ధ్యానం పూర్తయిన తర్వాత అది వినమనేది. మాకు అర్థం తెలియలేదే, మీకు అర్థం తెలియాల్సిన పనిలే. స్విచ్ నొక్కితే కరెంట్ వస్తుంది, దాన్ని వింటే కరెంట్ వస్తుంది. తతశ్చ విరభూ సాక్షాత్. ఏంటి సాక్షాత్? శ్రీ రమ భగవత్ పరా, పరా విద్య, భగవంతుడి శక్తి అయినటువంటి ఆ పరా విద్య, ఆ శ్రీయే తతశ్చ విరభూ సాక్షాత్. ఎప్పుడు? ఈ ఉపనిషత్ జ్ఞానము ఉన్నటువంటి వాడికి. అంచేత ఏం చేయాలి? ఉపనిషత్ జ్ఞానం కావాలంటే ప్రతి ఇంద్రియాన్ని మీరు వెనక్కి తిప్పుకోవాలి. కూర్మోంగాని వసర్వశ. కూర్మము అంటే తాబేలు. తాబేలు ఏం చేస్తుంది? ఎప్పుడైనా దానికి నచ్చని పరిస్థితి వస్తే, గట్టు పరిస్థితి వస్తే కాళ్ళని లోపల లాగేసుకుంటుంది, తలని లోపల లాగేసుకుంటుంది. అలాగే మీరేం చేయాలి? మీ ఇంద్రియాలని కనుక లోపల లాగేసుకుంటే మీకేం అవ్వదు. ఇంద్రియాలు ఉన్నాయి కనుక మీరు కంగారు. ఉపనిషత్ జ్ఞానము అది చెప్తుంది మనకి. గురువుల యొక్క చేతనత్వము దాని యొక్క ఉదాహరణగా మీకు కనిపిస్తూ ఉంటాయి. అంచేత గురువుల యొక్క జీవిత చరిత్రలో వాళ్ళు వాళ్ల వాళ్ల ఇంద్రియాలను వెనక్కి ఎలా తీసుకోవటానికి ప్రయత్నించారో గమనించుకోండి. ఋషుల యొక్క జీవిత చరిత్రలో కానీ వాటిలో కానీ ఈ ఉపనిషత్, ఉప అంటే దగ్గరగా, ని అంటే తీసుకు వెళ్లే శక్తి, లేకపోతే విధానము, లేకపోతే విద్య. ఏంటా విద్య? ఏ విద్య మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తుంది? ఇంద్రియాలను లోపలికి తీసుకువెళ్ళగలిగేటటువంటి విద్య. మనకి ఇంద్రియాలన్నీ బయటికి వెళ్తున్నాయి, అసలు ఇంద్రియాలు లోపలికి వెళ్ళటం అనేటటువంటి టెక్నిక్ ఏంటో మనకి తెలియదు. మీకు తెలియాల్సిన పని కూడా లేదు. తమాషాది, నువ్వేం చేయక్కర్లే. పృథ్వీ యొక్క గురుత్వాకర్షణ పరిధిలోకి నువ్వు వచ్చిన మరుక్షణం నువ్వేం చేయక్కర్లే. ఏం చేస్తుంది? ఆ గురుత్వాకర్షణ శక్తి నిన్ను కిందకి లాగుతుంది. అంచేత ఎప్పుడైతే నీ ఇంద్రియాలు నువ్వు బయటకు వెళ్ళనివ్వవో, ఖచ్చితంగా ఇంద్రియాలు లోపలి వైపు తిరుగుతాయి. దాన్నే అంతర్ముఖత్వము అంటాం. ఖచ్చితంగా వెనక్కి తిరుగుతాయి అవి. ఆ వెనక్కి తిరిగేంత వరకు మాత్రము ధ్యానము నువ్వు చేస్తావు. వెనక్కి తిరిగిన తర్వాత నీ ద్వారా ధ్యానము చేయబడుతుంది. ఆ మార్పు తమాషాగా వస్తుంది. ఎప్పుడో ఇప్పుడు మనం కూర్చున్నాం, సరే 321 సార్లు ఓంకారం చేశాం, తర్వాత ప్రసాద్ గారు, నారాయణరావు గారు ఎవరో చెప్తారు. ఏమని చెప్తారు? శ్రీమాత శ్రీ మహారాగి, మీరు బయటకు వచ్చేస్తారు. ఇక్కడ మీరు కొంతమందికి ఆల్రెడీ అనుభవం వచ్చేసి ఉంటుంది, మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది మీకు. మౌనంగా కూర్చున్నారు, మళ్ళా ఏదో కూర్చున్నానా అని గుర్తొస్తుంది, లేకపోతే మీకు కూర్చున్నాము అనేటటువంటి గుర్తు కూడా ఉండదు. అది కరెక్ట్ స్థితి. అది చాలా మందికి వచ్చి ఉంటుంది. అది ఆ మాట విన్నాక శ్రీరమ శ్రీమాత శ్రీ మహారాగి అనే మాట విన్నప్పుడు మళ్ళా మీరు తగులుతుంది అది లింక్. అది మిల్లిమిల్లిగా అలవాటు అవుతుంది మీకు. అది మిల్లిమిల్లిగా అలవాటు అయ్యాక రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన మీ జీవితంలో కూడా జరగటం మొదలెడుతుంది. ఏంటది? 21వ ఓంకారం ఉచ్చరించగానే మీరు జామ్ అయిపోతారు. ప్రతిదీ జామ్ అయిపోతుంది. కరెక్ట్ గా అరగంట అయ్యాక మళ్ళా రివర్స్ గేర్ లో జామ్ విడిపోతుంది. ఆ మధ్యలో మిమ్మల్ని ఎవడు పిలిచినా అర్థం కాదు, మిమ్మల్ని కురిపినా మీకే అవదు, ఆ స్థితి వస్తుంది విత్ ప్రాక్టీస్. ఈ అంతర్ముఖత్వంలోకి వెళ్లేటటువంటి టెక్నికే ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నది. ఇంచేత ఈ ఉపనిషద్ విజ్ఞానము అంతా కూడా ఏ విజ్ఞానము, సమర్థ సద్గురు స్పర్శ యొక్క విజ్ఞానమే. అంచేత గురువుల చరిత్రలో ఈ ఉపనిషద్ విజ్ఞానము ఎలాగ చూపిస్తోందో మీరు ఆ 10 ఉపనిషత్తు పేర్లు రాసుకోండి. కేనోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ఆ ఉపనిషత్తు పేర్లున్నాయి 10. ఆ 10 ఉపనిషత్తు మీరు పేర్లు రాసుకుని ప్రతి ఉపనిషత్కి ముందు ఒక శాంతి పాఠం ఉంటుంది. ప్రతి ఉపనిషత్కి ముందు ఒక శాంతి పాఠం ఉంటుంది. ఆ శాంతి పాఠము ఆ 10 ఉపనిషత్తులు మీరు రాసుకోండి. ఇది మీరు పూర్తి చేసిన తర్వాతే ఉపనిషత్తు మీద నేను తర్వాత క్లాస్ చెప్తాను. నేను 10 ఉపనిషత్తు పేర్లు రాసుకోవాలి. మీరు 10 ఉపనిషత్తు పేర్లు రాసుకున్న తర్వాత ప్రతి ఉపనిషత్కి ఒక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి శాంతి పాఠం ఉంటుంది. మీరు గమనిస్తే జాగ్రత్తగా ఇంకోటి బోధపడుతుంది, చాలా ఉపనిషత్తుకి ఒకే శాంతి పాఠం ఉంటుంది. ఆ శాంతి పాఠం నోట్ చేసుకున్న తర్వాత మొత్తం ఉపనిషత్తు సూక్ష్మంగా దేని గురించి చెప్పిందో కూడా రాసుకోండి. మీరు ఉపనిషత్ మొత్తం చదివిస్తే, ఉపనిషత్సు పేరుకి 10 అని చెప్తున్నాం కానీ చాలా ఉపనిషత్సులో 10-12 శ్లోకాల కంటే ఎక్కువ ఉండవు. మాండుక్య ఉపనిషత్తు ఉంది 12 శ్లోకాలే, ఈశావాస్య ఉపనిషత్తు ఉంది అది 10 శ్లోకాలే అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఏదోతనే ఇంత వందల శ్లోకాలే లేవు అక్కడ. అంచేత మీరు 10 ఉపనిషత్సుని ఒక రోజులో చూసేవచ్చు. మీరు ఆ ఉపనిషత్సు లిస్టు తీసుకుని మీరు రామకృష్ణ మఠకి వెళ్ళిపోతే తెలుగులో కూడా లభిస్తాయి మీకు ఆ ఉపనిషత్సు. చిన్మయ మిషన్ వాళ్ళని అడిగినా దొరుకుతాయి మీకు. అంతేత మళ్ళీ నన్నే అడుగుతారుగా మాస్టర్ ఇది ఎక్కడ దొరుకుతుందని అంటే ముందే చెప్పేస్తున్నాను నేను. అంచేత ఈ ఉపనిషత్సు యొక్క ఆ జ్ఞానము తర్వాత ఏంటి చెప్పాను నేను, ఈ ఉపనిషత్సులో మీరు నేర్చుకున్న విషయాలు ఉపనిషత్తు ఏ విషయాలను ప్రోధి చేస్తున్నాయో, లేకపోతే ఏ జ్ఞానాన్ని మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాయో అది గురువుల చరిత్రలో పట్టుకోండి. ఖచ్చితంగా గురువులు ఆ ఉపనిషత్సులో చెప్పినటువంటి జీవిత విధానాన్ని జీవించారు. ఉదాహరణకి ఈశావాస్యోపనిషత్తులో ఒక కొటేషన్ వస్తుంది, మా ఈశావాస్యమిదం సర్వం ఎత్కించిత్ జగత్ మా కృత కశ్చిత్ దిన, ఇతరుల యొక్క ధనాన్ని నువ్వు ఎప్పుడు అడగకు, ప్రకృతి నీకుచ్చినటువంటి సంపదతోనే నీవు జీవించు. ఇది ఏ గురువు పాటించలేదు, అందరు గురువులు ఈ శ్లోకాన్ని అక్షరాలా పాటించారు. గాంధీ గారికి ఈ శ్లోకం చాలా ఇష్టం. ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకం ఈశావాస్యోపనిషత్తు మొదటి శ్లోకం, అది ఈశావాస్యోపనిషత్తు. అంచేత ఈ ఉపనిషద్ కొటేషన్స్ ఏ గురువు యొక్క జీవిత చరిత్రలో ఏ సంఘటన చెప్తుందో మీరు నోట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి, పాయింట్ వైజ్ గా ఉపనిషత్తులన్నీ కూడా ఏదో ఒక వేదం యొక్క భాగాలు. ఋగ్వేదంలో భాగం, యజుర్వేదంలో భాగం, అథర్వ వేదంలో, ఈ ఉపనిషత్తు అన్ని కూడా ఏదో ఒక వేదంలోని భాగాలు కనుక అది ఏ వేదంలోని భాగాలు మీరు రాసుకోవాలి. అది ప్రతి పుస్తకం యొక్క ఉపనిషద్ యొక్క ఇంట్రొడక్షన్ లో ఉంటుంది. చాలా మంది పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ చదవరు, కానీ నా అనుభవం ఏంటంటే ఇంట్రొడక్షన్ చదివితే పుస్తకం చదవక్కర్లే. నా అనుభవం అది. ఇంకా ఇంట్రొడక్షన్ లో పుస్తకంలో ఉన్నదంతా రాసిస్తాడు రైటర్. చాలాసార్లు నేను పుస్తకం ఇంట్రొడక్షన్ చదివే కొంటాను నేను. అంచేత ఈ 10 ఉపనిషత్తు ప్రతి వాళ్ళు కొనుక్కుని మీ దగ్గర ఉంచుకుని లైబ్రరీలో తెచ్చుకుంటామని నేను చెప్పాను కదా, 60,000 రూపాయలు, 600,000 రూపాయలు షేర్ మార్కెట్ లో తగలెట్టడానికి రెడీ. ఉపనిషత్తు 10 రూపాయలు పెట్టి కొనుక్కోవటానికి మనసు రాని వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఏమొస్తుంది. అంచేత నీచత్వానికి దిక్కుండా, పక్క వాళ్ళది కాపీ కొట్టేయకుండా ఏం చేయాలంటే, మీరు మీ యొక్క 10 ఉపనిషత్తుల యొక్క సెట్ ఏర్పరచుకోండి. ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు తీసుకొస్తారు అని అనుకుంటున్నాను నేను. వాళ్ళు తీసుకురాలేదు అని మాత్రం నాతో చెప్పకండి, మీరే వెళ్ళండి. ఊళ్ళో ఎవరు వెళ్ళినా చెప్తారు మీకు రామకృష్ణ మిషన్ ఎక్కడుందో, రామకృష్ణ మిషన్ లైబ్రరీలో ఈ బుక్స్ సాధారణంగా దొరుకుతాయి. దొరకకపోతే చాలా పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాల షాపులు వెతకండి. కానీ 10 ఉపనిషత్స్ వచ్చి శాంతి పాఠము, అది ఏ వేదానికి సంబంధించింది, ప్లస్ అందులో ఏ విషయము చెప్పబడి ఉన్నది, ఇది మీరు రాసుకుంటే ఉపనిషత్స్ యొక్క నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం మనం. తర్వాత అని ఎప్పుడు మనం ఉచ్చారణ చేసినా మీరు ఆ మౌనంలోకి వెళ్ళిపోగలగాలి. ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడు మీరు పని చేసుకుంటున్నా బాహ్య జగత్తులో, ఎప్పుడు మీకు అశాంతిగా ఉన్నదా, ఎప్పుడు మీకు గందరగోళంగా ఉంది అనిపించినా, ఎప్పుడు శారీరకమైన బాధ ఉన్నా, రకరకాలైనటువంటి బాధలు, అందుకే దాన్ని 3 శాంతులు చెప్తాం శాంతి పాఠం. ఓం శాంతి 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 అంటే అర్థం ఏంటి, ఆ ఓం భౌతిక ఆధ్యాత్మిక ఆది భౌతిక కష్టాలను తీరుస్తుంది. ఏంట శాంతి, పరమే వ్యోమన్. అలా వెళ్ళిపోయారు, ఉండిపోవటం నేర్చుకోండి, ఫ్రీజ్ అయిపోతారు మీరు. ఆ ఫ్రీజ్ అయిపోయేటటువంటి టెక్నిక్ నేర్చుకోండి. ఈ 51 రోజులే ఉంది, టెక్నికల్ గా 51 50గా, ఇంక ఇవాళ రాత్రి అయిపోయిందిగా. అగ్ని సూక్తం యొక్క పారాయణ, అగ్ని సూక్తం యొక్క వివరణ నేను ఇచ్చి ఉన్నాను ఆల్రెడీ, చీరాల వాళ్ళకి అనుకుంటాను ప్రింట్ చేశారు అది. మరి ఆ పుస్తకాలు ఉన్నాయో లేదో, లేకపోతే ఇంకో పనో ఏదో, అగ్ని సూక్తము బాగా మాస్టర్ చేయాలి మీరు, అగ్ని పురాణాన్ని మాస్టర్ చేయాలి మీరు. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో 2000లో ఈ అగ్ని విద్య పరాకాష్ఠకి చేరుకుంటుంది. అంచేత ఈ అగ్ని విద్యను ఈనాడు నేర్చుకుంటున్నటువంటి మీరు రాబోయే 2000 సంవత్సరములో అగ్రగాములుగా ఉంటారు. కానీ పేర్లు తెలిస్తే లాభంలే. అగ్ని పురాణం పేరు మాకు తెలుసు సార్, అగ్ని సూక్తం ఆ పేరు విన్నామంటే కుదరదు, దాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి. అందుకే అంత తొందరపడి ధ్వని యొక్క నిర్మాణం జరుగుతోంది. ఇంచేత ధ్వని అన్నది అగ్ని యొక్క అతి సూక్ష్మమైనటువంటి ఉపయోగము. కానీ అగ్ని సూక్తములో నేను తెచ్చిన మార్పు ఇక్కడ ఏంటంటే, ధ్వనిలో అగ్ని ఎక్కడి నుంచి ప్రజ్వలిల్లుతుంది అంటే శాంత స్థితి నుంచి. శివం శాంతం అద్వైతం స ఆత్మ, ఆత్మ యొక్క ఈ 4 లక్షణాలు చెప్తాడు వాడు. శివం శివమైనటువంటిది, శాంతం శాంతమైనటువంటిది, అద్వైతం ఇంకోటి లేనటువంటిది, స ఆత్మ, దాని స్వరూపముగా ఇక్కడ ధ్వని యొక్క నిర్మాణం జరుగుతోంది. మిగతా ధ్వనిలా కాదు, ఇది డైరెక్ట్ గా శివలింగాకృతిలోనే జరుగుతోంది. అక్కడ వేసింది చూడండి, అదే ఆకృతి వస్తుంది మీకు. అంటే శివత్వము అంటే మళ్ళా శివుడు అనుకోకండి మీరు. ఏంటి మీలో ఉన్నటువంటి శివత్వము, అశాంత స్థితి అంటే లయం అయిపోయినటువంటి స్థితి. మీరు మీ చుట్టూరా ఉన్నటువంటి ప్రపంచము, ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఈ సృష్టి, ఈ గందరగోళం, ఈ MSc డిగ్రీల గందరగోళం, సోలార్ కాన్షియస్నెస్, గురువులు, వీళ్ళందరూ ఏమైపోతారు, అమ్మయ్యా లయం అయిపోతారు. అక్కడ శాంత స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ శివతత్వము, ఆ శివతత్వానికి ప్రతీక సిద్ధి సాయి. ఎందుకు సిద్ధి సాయి? సిద్ధి సాయి మనకు అనవసరం, కానీ సిద్ధి సాయిలో ఉన్నటువంటి శివత్వం మనకి చాలా అవసరం. దానికి మీరు పారాయణ చేయమంటున్నాను. 108 పారాయణ పూర్తవ్వాలి. మరి ఎలా చేస్తారు, ఎంతమంది చేస్తారు, మీరు ఒక్కళ్ళే చేస్తారు, 100 మందికి మీరు చెప్తే ఒక రోజులో అయిపోతుందని అంచనా. మీ యొక్క స్వార్థములను వీడనాడి 10 మందికి మీరు చెప్పగలిగితే, ఇక్కడ ఇలాగ ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక మీరు కూడా వచ్చి సిద్ధి సాయి పారాయణలో పాలు పంచుకోండి అంటే వాళ్ళు కూడా మీతో పాటు బాగుపడతారు. అంచేత ఆ టుగెదర్నెస్, కలుపుగోలుతనం నేర్చుకోండి. బ్యానర్ అయినా పెడతారేమో అనుకున్నాను నేను చెప్పకుండా. ఏం బ్యానర్ పెట్టాలి? అష్టోత్తర శత షిర్ది సాయి చరిత్ర పారాయణ అనే బోర్డు అయినా అక్కడ తగిలేసి అందరూ ఆహ్వానితులని పెట్టేస్తే అయిపోయేది. కానీ అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది అంటే మీరు శివత్వంలోకి వెళ్ళటం లేదు. అందుకు నేను చెప్తున్నా, మీరు కంగారేం పడిపోకండి, మిమ్మల్ని తిట్టడం లేదు నేను. మీరు శివత్వంలోకి వెళ్ళిపోతే నాకు వచ్చే ఆలోచనలు గ్యారంటీగా మీకు వస్తాయి, నాకంటే బాగా వస్తాయి. ఎందుకు బాగా వస్తాయి? ఒక స్టెప్ ముందు ఉంటారు కనుక గ్యారంటీగా. కానీ శివత్వంలోకి వెళ్ళటం లేదు మీరు. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనే మాటలే సంస్కార జాలలో ఉన్నాయి తప్ప. మీరు పక్క వాళ్ళ గురించి పట్టించుకోకండి, కుటుంబాలలో కూడా మీరు ఎదగండి. పక్క వాళ్ళ సంగతి మీకెందుకు, వాడేం చేస్తున్నాడు? అది అద్వైతం అన్నది. శివం, శాంతం, అద్వైతం. అద్వైతం అంటే రెండో వాడు లేడు మీకు, గమనించకండి వాడిని. కుటుంబంలో కూడా అలాగే జీవించండి, బాధ్యతగా కావాల్సింది ఏదో చేస్తాం. కానీ పెద్ద ప్రమాదం ఎక్కడొచ్చిందంటే నాకు షేక్స్పియర్ గుర్తొస్తూ ఉంటాడు. మరి అది ఎలా గుర్తొస్తాడో నాకు తెలియదు, కానీ షేక్స్పియర్ మొహం అని అంటూ ఉండేవారు మా నాన్నగారు. షేక్స్పియర్ మొహం అంటే అర్థం ఏంటంటే విచారంగా అని అనుకుంటాం, మరి నాకు తెలియదు, పెద్దలు చెప్పాలి. విచారంగా, గంభీరంగా, సర్వం కోల్పోయినటువంటి వాళ్ళలాగా మొహం పెట్టడం షేక్స్పియర్ మొహం. అలాంటి మొహాలు పెట్టకండి. శివ, శాంతం, అద్వైతం. కాస్త చిరునవ్వు నవ్వుతో మౌనంగా ఉండొచ్చు. ఎందుకు ఆ విచారంగా మొహాలు? ఏదో కోల్పోయినట్టు, కోల్పోవటం లేదు. మీరేం చేస్తారు? అన్ని పొందుతున్నారు. అంచేత నో షేక్స్పియర్ ఫేసెస్. ఇంట్లో మేము మౌనంగా ఉన్నాం, మాట్లాడించకు, నవ్వుతూ ఉండు. నువ్వు ఎలా కళ్ళూరు మీ వాళ్ళ వైపు చూడక్కర్లేదు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నోరు ముయ్య అనక్కర్లేదు. నువ్వు నోరు ముయ్యి, నువ్వు నోరు మూసుకుంటే చాలు. వాళ్ళ నోరు మీ నోరు మీ నోరు మీ అని ఎందుకు ఆ గొడవ? తెలియటం, ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు ఇంకోళ్ళ జోలి మనకి వద్దు. కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనం ఉన్నవన్నీ కూడా కేవలము రుణానుబంధములే. రుణానుబంధము పూర్తయిన మరుక్షణము ఏమీ చేయలేరు మీరు. ఎందుకు ఆ పిచ్చి? వీళ్ళు సుఖంగా లేరు మా వాళ్ళు, వాళ్ళకి ఆ రోగాలున్నాయి, వీళ్ళకి ఉద్యోగం రాలేదు, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వలేదు. బాధ్యత నిర్వర్తించండి. జరిగిందా జరగలేదా మీకు అనవసరం. బాధ్యత నిర్వర్తించకుండా స్పిరిచువలిజం పేరుతో నటించామే సర్వనాశనం అయిపోయింది భారతదేశం. అందుకే ఎవడైనా సన్యాసుల వైపు వెళ్తే భయపడతాం మనం. ఇంచేత బాధ్యత రాహిత్యంతో వాడు, వాడితో పాటు ఇంకో 10 మందిని వాడు తగిలెట్టేస్తాడు. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు. ఇక్కడికి ఎవరైనా వచ్చారు అంటే ఇక్కడికి రావటం వల్ల మా కుటుంబంలో సభ్యులు చాలా ఎదిగారు. వాళ్ళ వల్ల మా సుఖంలో, మా కుటుంబంలో చాలా సుఖము, శాంతి వచ్చింది. అది శివత్వం అంటే దాని గురించి చెప్తున్నాను నేను. ఆ ధూని యొక్క ఎఫెక్ట్ మీరు చూస్తారు. శివం, శాంతం. శివం అంటే మంగళకరం. నోరు విప్పినా, ఏది చెప్పినా మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడండి. శాంతం, వాళ్ళు ఏమి చేసినా పట్టించుకోకండి. చెప్పండి అంతే. చెప్పటం పట్టించుకోకండి అంటే అర్థం, నీ కర్మ పో అన్నావు అనుకో, అది శాంత స్థితిలో అన్నావా? ఒళ్ళు మండి అన్నావు. నువ్వు ఉళ్ళి మండండి, ఎలా కుదురుతుందని? శాంతముగా ఉండండి. ఆ పరమ శాంత స్థితిలో ఉన్నప్పుడు అద్వైతం ఇంకోటి ఉండడు. ఒంటరిగా ఉంటావు నువ్వు. శివుడు ఒక్కడే మిగులుతాడు లయమైపోయినప్పుడు. విష్ణు ఉండడు, బ్రహ్మ ఉండడు, ఎవడు ఉండడు, సృష్టి ఉండదు, సృష్టిలోని జీవాలు ఉండవు. ఏం మిగులుతుంది? లయం ఎవడు చేస్తాడు? శివుడు చేస్తాడు. శివుడే మిగులుతాడు, శివ రూపంలో మిగలడు. అశాంత స్థితిలో ఆ శాంత స్థితిలో మీరు ప్రతిరోజు రాత్రి వెళ్తున్నారుగా, కానీ అద్వైత స్థితిలో వెళ్ళటం లేదు. మీరు కూడా లయమైపోతున్నారు. అద్వైత స్థితి అంటే మీరు ఒక్కళ్ళే మిగులుతారు, ఇంకెవరు మిగలరు. నిద్ర స్థితిలో మీరు కూడా లేరు, అంతే తేడా. అంతేత శివం, శాంతం, అద్వైతం, చతుర్థం. ఈ అద్వైత స్థితిలో ఉన్నటువంటి 4వ స్థితి ఉంది, జాగ్రత్త స్వప్న నిద్రాస్థితి కాకుండా 4వ స్థితి చతుర్థం. స ఆత్మ అని ఉపనిషత్తు చెప్తున్నాయి. ఆత్మ యొక్క నిర్వచనం ఒక్క లైన్లో చెప్పేశారు వాళ్ళు. శివం, శాంతం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మ. ఈ ఆత్మ యొక్క స్థితిని మీరు అర్థం చేసుకోవాలి అంటే వేదముల యొక్క జ్ఞానం మనకు కావాలి. ఈ వేదముల యొక్క జ్ఞానము, ఈ ఆత్మ యొక్క స్థితే శివుడి యొక్క త్రిశూలము, డమరు. త్రిశూలము మీద కాశీని లేపుతాడు అని పురాణాల గురించి తెలుసున్న వాళ్ళకి కాస్త తెలిసి ఉంటుంది. ప్రకృతి అంతా లయమైపోయినప్పుడు మిగిలేది ఒక కాశీ అనే నగరం మాత్రమే. అది ఎక్కడుంటుందిట? శివుడి యొక్క త్రిశూలం మీద ఉంటుందిట. చతుర్థం, 3 మీద ఉన్నది 4వది. ఏంటా 4వది అంటే మీ మౌన స్థితే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు దాటిన మౌన స్థితే. దాన్ని ఏమంటాం? సమర్థ సద్గురు స్పర్శ అని మనం చెప్పుకుంటున్నాం. లేకపోతే సామవేదములోని ఓంకారము. ఇంచేత ఓంకారం అన్నా త్రిశూలం అన్నా ఒకటే. ఇంకా త్రిశూలం కింద డమరు ఉంది చూడండి ధునిలో. డమరు ఏం చెప్తుంది మీకు? మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం. చిన్న చిన్న ఫార్ములాలు చెప్పారు ఋషులు. మంత్రము బ్రాహ్మణము ఎక్కడ ఎక్కడ ఉంటుందో అదే వేదము. మంత్రము అంటే శబ్దము, బ్రాహ్మణము అంటే బ్రహ్మత్వము లేక శాంతస్థితి. అంటే శబ్దము నిశ్శబ్దము, శబ్దము నిశ్శబ్దము, శబ్దము నిశ్శబ్దము, ఇదే వేదము. మంత్ర బ్రాహ్మణయో అంచేత అలాగ ఒక కోన్లాగా శబ్దము నిశ్శబ్దంలోకి వస్తుంది, నిశ్శబ్దంలోంచి మళ్ళా శబ్దంలోకి వెళ్తుంది డమరు. అందులోంచి వ్యాకరణం వచ్చింది. అది షట్దర్శనాలలో మీకు వస్తుంది మళ్ళా వ్యాకరణం, అది ఆ డమరులో మీకు తెలుస్తుంది. అంచేత ఈసారి త్రిశూలు డమరు మీరు ఇక్కడ చూసినప్పుడు గుర్తుంచుకోండి. అది ఏం చెప్తోంది మీకు? పరమశాంత స్థితి చెప్తోంది. ఎలాంటి పరమశాంత స్థితి? నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఆ స్థితిని మీరు పొద్దున్న సాయంత్రం ధ్యాన స్థితిలో పొందితే నిశ్శబ్దం, అది బ్రాహ్మణము. ఆ నిశ్శబ్దం నుంచి ఖచ్చితంగా మంత్రం ఆవిర్భవిస్తుంది. మంత్రము అంటే శబ్దము, మంత్రము బ్రాహ్మణము. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అన్న మాటలు వాడాం కదా. జా వచ్చింది, జా తర్వాత ఏం చెప్పాను నేను? రు. జాకి రుకు మధ్య సంధి ఉంది, గ్యాప్ లేకపోతే మీకు అర్థం కాదు ఏం చెప్తున్నాను నేను. అంచేత మంత్రము బ్రాహ్మణము, మంత్రము బ్రాహ్మణము, మంత్రము బ్రాహ్మణము లేకపోతే వాక్కు లేదు, పదము లేదు, పదము లేకపోతే పదార్థము లేదు. ఆ పదార్థం రావాలంటే ఏం కావాలి? ఆ చతుర్థ స్థితిలోంచి, ఆ మహామౌన స్థితిలోంచి, ఆ డమరు నాదములోంచి అగ్ని ఆవిర్భవించాలి. అగ్ని మీలే పురోహితం. అష్టవసువులు అందులో మీకు తర్వాత తర్వాత క్లాసుల్లో చెప్తాను నేను. ఆ అగ్ని యొక్క ఆవిర్భావమే ధుని. అంచేత ఆ శివలింగాకారంలో త్రిశూలము డమరు కలిగినటువంటి ఆ ధుని రాబోయేటటువంటి యుగానికి ఒక పెద్ద సంకేతం. అది అలాంటి ధుని నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. అందువల్ల అగ్నిసూక్త మంత్రాలతో దాన్ని దంచి పారేయండి అంటే అక్కడ వైబ్రేషన్స్ ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? మీరు చేయకపోతే, మీరు చెయ్యకపోతే అది ఆగుతుంది అని మాత్రం అనుకోకండి, అది జరిగిపోతుంది. అది కానీ మీ యొక్క షేర్ ఎంత? మా తాతగారు ఉదాహరణ నేను చెప్పాను కదా, మా తాతగారు ఆయన బావమ్మతి కలిసి 100 ఉపవాసాలు చేశారట. మా తాతగారు ఎప్పుడు గొప్పగా చెప్తూ ఉంటారు 100 ఉపవాసాలు. అందులో మా తాతగారు ఎన్ని చేశారో తెలుసా? ఆయన గొప్పగా చెప్తారు, ఒక ఉపవాసం మా తాతగారు చేశారు, మిగతా 99 ఆయన బావమంది చేశారు. అలాగే మీ వల్ల ఏదో అయిపోతుంది అని మనం అనుకోవద్దు. మీ వల్ల అంటే మీ వల్లని కాదు, నా వల్ల కానీ ఎవరి వల్ల కానీ మనుషుల వల్ల ఏం జరగదు. అది మహాకాలములో, ఆ మహాకాల ప్రవాహంలో జరుగుతోందని జరుగుతోంది. ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం రావాలి. గాంధీ నుంచున్నాడు అక్కడ. ఏమంటున్నాం ఇప్పుడు మనం? గాంధీ గారి వల్ల వచ్చిందని. గాంధీ గారు లేకపోయినా వచ్చేది వచ్చేదే అది. అప్పుడు ఇంకోటి ఎక్స్ వల్ల వచ్చిందంటాం. అలాగే రాబోయేటటువంటి ఆ నూతన యుగ చేతనత్వము వచ్చేది వచ్చేదే. నా వల్ల కూడా వచ్చింది అని మీరు చెప్పుకునేటటువంటి ఒక తృప్తి మిగలాలి అంటే అగ్ని సూక్తము ఆ ఏరియాలో ఏమో మరి మాట ఏమంటారో నాకు తెలీదు, చూసుకోండి. అది ధుని కట్టాక, కట్టాక నువ్వు చేసేదే ఉంది, కట్టక ముందు చేయాలి. అది వేద మంత్రాల యొక్క ప్రతిధ్వని ముందు జరుగుతుంది. ముందు పదము తర్వాత ధుని. కట్టెక చేస్తానంటే మీకు ఏం అర్థమైనట్టు నేను చెప్పింది? కట్టెక ఏం చేస్తా? మీరు చేసేదే ఉంది, అదే చేస్తుంది. అక్కడ వచ్చేసింది కాదు. అంచేత మీరు ఏదైనా చేయదలుచుకుంటే కట్టక ముందు చేయండి. ఎలా చేస్తాం మాస్టారు? నిద్ర వస్తుంది, నిద్ర బాబు పడుకో, మరి నిద్ర చాలా ఇంపార్టెంట్ కదా. అంచేత అది మీ అవగాహన, నాకు తెలియదు అది మీరు ఏం చేస్తారు. కానీ మీరు చెప్పారు కదా మాస్టారు, రాత్రిలో మెలుకుగున్నా నా తలనొప్పి వచ్చేసింది, నేను పడిపోయాను, నాకు తెలీదు, నేను మెలకుగా ఉండమని చెప్పలేదు బాబోయ్, మీ ఇష్టం మీరేం చేస్తారు. అంచేత ఆ అగ్ని సూక్తము యొక్క, ఆ కట్టబోయే ధూని యొక్క నిర్మాణము షిర్డీ సాయి చరిత్ర యొక్క పారాయణకి ఉన్నటువంటి లింకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా షిర్డీ సాయి చరిత్రలో మీకు ఎలా అవగాహనకు వస్తుందో కూడా మీరు ప్రయత్నించండి. నిరంతరము ఆ ధ్యాసలోనే ఉండండి. రెస్ట్ టైము అది వద్దు. చాలా టైం వేస్ట్ చేసుకున్నాం మనం జీవితాల్లో. ఈ 50 రోజులు మీరు వేస్ట్ చేసుకోకుండా నిజంగా కష్టపడగలిగితే మీ అందరి జీవితాలు ధన్యమైపోవటమే కాకుండా భారతదేశము కూడా మిమ్మల్ని గర్వించే దగ్గర ఋషుల ప్రతినిధులుగా మీరు మారుతారేమో అని నా ఆశ. ఓ